కాశీ మజిలీ కథలు. 9వ సంపుటం. 171వ మజిలీ. తుందూభి కథ. శ్రీ విశ్వనాథ హైమవతి వల్లభ భావజిత రతిప్రియ మేరుగ్రావాధిప కార్మక కాశీవాస ప్రమద ప్రమథ సేవిత చరణ. క్రమక్రమంగా బుద్ధిని వృద్ధి చేసుకుని తనతో పాటు సాగుతోన్న గోపాలనితో మణిసిద్ధ ప్రవరుడు 171వ మజిలీ చేరుకున్నాడు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని వింతలను చూడబోయిన శిష్యుడు ఎంతవరకు రాడే అని ఎదురు చూడసాగాడు. ఇంతలో హర్ష వికసిత వద్దను డేయరుగుదించి ఎతి పదంబుల వ్రాలి ఇట్లనియే, స్వామి ఇల్లు విడిచిన తరువాత ఇట్టి వింత చూచి ఎరుగా మరి చోట చోద్యమయ్యే. ఆనందంగా వచ్చి, ఇల్లు విడిచిన తర్వాత ఇలాంటి వింత ఎక్కడా చూడలేదు స్వామి అని ఆ సిద్ధుని పాదాలపై పడి తాను చూసిన విచిత్ర విషయం ఆ తాపస శిఖామణికి చెప్పగా మణి సహాయంతో ఆ ఉదంతమంతా మనసులోనే తెలుసుకుని సంతోషంగా ఆ మహర్షి ఇలా అన్నాడు. బాపురే వత్స, శాభాసు బళిరా గోప, నీవడిగిన ప్రశ్నలన్నీ వింత కథలుగా నుండు అవి ఎప్పుడు వృధలు కావు. కలుగుదే ఇందులకు ఒక్క కారణంబు, నీవడిగిన ప్రశ్నలో అంత విచిత్రం లేకున్నా ఏతత్ కథావిధానంలోన కొన్ని అద్భుత విషయాలున్నట్లుగా తోస్తూ ఉన్నది. శ్రద్ధగా సావధాన చిత్రువై విను. ఏ వదియారు దేశములకేక శిరోమణి అయి నిరంతర శ్రీ బహుళ ప్రజా వితతి చే విలసిల్లి సముల్ల సత్సు విద్యాబలదీప్త సత్కవీయుతం బగుచుం తగు ఆంధ్రదేశముర్వి వృషదుత్తరీయమున విస్తృతశైల నదీపురాఠ్యమయ్యి. ఆ ఆంధ్రదేశ మధ్యభాగం నుండి భద్రాచలం, రామాచల, పట్టసాచల, పద్మాచల, ధవళాచలాల మీదుగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఆంధ్రదేశానికి పడమర ఉత్తర భాగాల్లో ఎత్తైన పర్వతాలు పెట్టన కోటల్లాగా ఉన్నాయి. మిగిలిన రెండు దిక్కుల్లో నీటి వనరులు, భూసారము కలిగిన అరణ్యాలు ఎన్నో ఉన్నాయి. జలపూరితంబులై సెలయేరులెప్పుడు గిరికీటముల నుండి కింద జారు సంపూర్ణముగా సర్వసస్యంబులింపార ముక్కారు కేదారముల ఫలింప ఫలదళ కుసుమ సంపన్నంబులగు అద్రికోన లొప్పార ఉద్యానములుగా బహువిధ మంటప ప్రాసాద గృహచిత్ర శాలావళి విశేషములు గ్రాల అందు చాలు పొందు పక్కనాభ్యతరమున కాపురము సేయు ప్రథిత విఖ్యాతితోడ దుందుభి అనదగు పుళ్ళిందుడు విషాదులధిక సంఖ్యాకులిప్పుడు తన్నాశ్రయింప. కిరాత చక్రవర్తి అయిన దుందుభి ఆ అడవికి అధికారిగా ఉంటూ శబరులను పాలిస్తూ ఉండేవాడు. ఆ మహాపట్టణంలో నివసిస్తున్న అతనికి పుళిందిని అనే భార్య, రాజవాహనుడు అనే కొడుకు, శ్రమణి అనే కూతురు ఉన్నారు. వాళ్లతో కలిసి చక్కగా సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాడు. దుందుభి రకరకాల పనిముట్లతో అడవి మధ్యలోకి వెళ్లి తన అనుచరులతో గోతులు తవ్వించి, ఉచ్చులు పన్ని, పగ్గాలు బిగించి అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని పట్టించేవాడు. వాటిని చంపకుండా పంజరాల్లోనూ బోనుల్లోనూ పెట్టి ఇంటికి పట్టుకెళ్లి వాటికి ఆటాపాటలు నేర్పించి మహారాజులకు, ఆటగాళ్లకు ఆ జంతువులను అమ్మి చాలా డబ్బు సంపాదించేవాడు. ఆశ్రమ జంతువులలాగా ఈ మృగాలన్నీ దుందుభి శిక్షణలో శత్రుత్వాన్ని మరచిపోయి అన్యోన్యంగా స్నేహంగా మెలిగేవి. దుందుభి ఇంటికి ఎడుచూచినా 4 యోజనాల దూరం వరకు అడవి ప్రాంతమే ఉండేది. ఆ అడవిలో గుర్రాలు, ఎడ్లబండ్లు తప్ప మరి ఏ ఇతర వాహనాలు నడవవు. అలా ఉన్నా కూడా చాలా దేశాల నుండి మహారాజులు, ఆటగాళ్లు అతని ఇంటికి వచ్చి జంతువుల్ని, పక్షుల్ని కొనేవారు. అక్కడ గుర్రాలకు, జంతువులకు, పక్షులకు విశాలమైన వేరు వేరు శాలల్ని నిర్మించాడు. అనుచరులు జంతువులకు, పక్షులకు ఆటాపాటల్ని నేర్పుతుండేవారు. ఈ ప్రాణుల కోసం అతడు ఏర్పరిచిన మందిరాలు మహారాజుల భవనం కన్నా అందంగా ఉండేవి. దుందుభి కొడుకు రాజవాహనుడు, కూతురైన శమణి కంటే వయసులో 2 ఏళ్లు పెద్దవాడు. కానీ చూసేవారికి మాత్రం వాళ్ళు కవల పిల్లలని అనిపిస్తుంది. పిల్లలు చక్కటి సౌందర్యవంతులు. కిరాతకంలోనే కాక మహారాజు వంశాలలో కూడా ఈ భూమి మీద ఇంతవరకు ఇంత చక్కని పిల్లలు పుట్టలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. రాజవాహనుడు చెల్లెలితో కలిసి గజారోహణం, గుర్రపు స్వారీ, వ్యాయామం విలువిద్యలలో ప్రతిరోజు సాధన చేసేవాడు. వీళ్లు అప్పుడప్పుడు తండ్రితో కలిసి అడవిలోకి వెళ్లి వేటాడటం కూడా నేర్చుకునేవారు. రాజవాహనుడికి 14 ఏళ్లు పూర్తిగాకుండానే విలువిద్యలో, గజారోహణంలో తండ్రిని మించిన తనయుడయ్యాడు అనే మాట అనిపించుకున్నాడు. శ్రమణి పక్షులశాలకు వెళ్లి అన్ని రకాల పక్షులకు సంగీతాన్ని నేర్పుతూ ఉండేది. ఒకరోజు దుందుభి కొత్త జంతువులను, పక్షులని తీసుకురావడానికి శబర సైన్యాన్ని తోడు తీసుకుని దూరదేశాలలోని అడవులకు వెళుతూ, వత్స, వింధ్య పర్వతాలలోని అడవులలో అద్భుతమైన జంతువులు, విచిత్రమైన పక్షులు చాలా వచ్చి ఉన్నాయని మన సేవకులు ఈ వార్తను తెచ్చారు. మన శాలలు అన్నిటిలో చాలా చోటు ఉంది. ఈసారి మనం చాలా అమ్మకాలు చేశాం. నేను కొత్త వాటిని తెచ్చే వరకు ఇక్కడున్న జంతువులను గాని పక్షులను గాని అమ్మవద్దు. నేను వచ్చేలోగా ఎవరైనా వీటి గురించి వస్తే వాళ్ళకి గౌరవ మర్యాదలు చేసి మళ్లీ రమ్మని చెప్పు అని కొడుకుకి చేయవలసిన పనిని వివరించి దుందుభి సైన్యంతో సహా వింధ్యపర్వతాల్లోని అడవులకు వెళ్ళిపోయాడు అని చెప్పే వరకు వేళ మించిపోవడం వల్ల కథను అంతటితో ఆపజేసి మణిసిద్ధుడు తదుపరి కథను తర్వాత మజిలీలో చెప్పడం ప్రారంభించాడు.